ஓம் நமோ பகவதே வாசுதேவாய, ஓம் நமோ பகவதே வாசுதேவாய, ஓம் நமோ பகவதே வாசுதேவாய. చదువుతోంది శ్రీమద్ భాగవతం దశమస్కందం నాలుగవ భాగం అధ్యాయం 70 శ్లోకం 30. తన్నో భవాన్ ప్రణత శోకహరాంగ్రి యుగ్మో యో వై త్వయా ద్వినవకృత్త ఉదాత్త చక్ర భగ్నో మృధే కలు భవంతమనంత వీర్యం ஜித்வான்ருலோக நிரதம் சுக்ருதோடதர்ப்போ இஷ்மத் ப்ரஜாருஜதி நோஜித தத்விதேஹி யோ வைத்வயாத்வினவக்ருத்த உதாத்த சக்ரா பக்னோ மிருதே கலு பவந்தமனந்த வீர்யம் ஜித்வான்ருலோக நிரதம் சக்ருதூடதர்ப்போ யுஷ்மத் ப்ரஜாருஜதி நோஜித தத்விதேஹி யோ வை த்வயாத்வினவக்ருத்வ உதாத்த சக்ரா பக்னோ மிருதே கலு பவந்த அனந்த வீர்யம் ஜித்வான்ருலோக நிரதம் சக்ருதூடதர்ப்போ யுஷ்மத் ப்ரஜாருஜதி நோஜித தத்விதேஹி. பிரதிபதார்த்தம் யஹா எவடு வை நிஜமுகா ஸ்வயா நீச்சே த்வினவா 18 கிருத்வா மார்லு உதார்த்த சக்ரா ஓ சக்ராயுதுடா பக்னஹ அனசபடனு மிருதே யுத்தமுனந்து கலு நிக்கமுக பவந்தம் நீவு அனந்த வீரியம் அபரமித சக்தி சம்பன்னுடவு ஜித்வா ஓடிஞ்சி நிருலோக லோக வியவஹாரமுலோ நிரந்தம் நிரத்துடவை சக்ருத் கேவலம் ஒக்கமாறு ஊடா பெஞ்சினதி தர்பஹா எவ்வனி தர்பமனு யுஷ்மத் நீ யொக்க பிரஜாஹா பிரஜலமு ருஜதி கஷ்டப்பட்டு சுன்னாடு நஹா மம்மு அஜிதா ஓ அஜிதுடா தத் இதி இதேஹி దయచేసి సరిదిద్దుము. అర్థము తాత్పర్యము ప్రాసంది పూజ చేసి భక్తివేదాంత స్వామి శ్రీల ప్రభుపాద్ మరి వారి శిష్య ప్రణీత. తాత్పర్యము ఓ చక్రపాణి, నీ శక్తి అనంతమైనది, నీవి యుద్ధమున జరాసంధుని 17 అణచితివి, కాని తర్వాత నీవు మానవ కలాపములను ప్రకటించు ఒక మారు వాడు నిన్ను జయించినట్లు చేసితివి. ఇప్పుడు వాడు మిగులు గర్వితుడై నీ ప్రజల మగు మమ్ము కష్టపెట్టుటకు సాహసించుచున్నాడు. ఓ అజితుడా, ఈ పరిస్థితిని ఇప్పుడు సరిదిద్దుము. భాష్యము: నరలోకములో భగవానుడు లీలామగ్నుడైనని నృలోక నిరతం అని పదం సూచించును. ఆ విధముగా అతడు జరాసంధుని 17 అణచివేసిన పిమ్మట నరలోక రాజువుల నటించుచు ఒక యుద్ధంలో వాడు జయించినట్లు కావించును. తాము ఆ దేవదేవుని శరణాగతి జీవులు కనుక జరాసంధుడు తమను విశేషంగా పీడించుచున్నాడని రాజులు సూచించిరి. అందువలన వారు, ఓ చక్రాయుధారి, దయచేసి తగిన ఏర్పాట్లు చేయవలసినది అని అతనితో విన్నవించుకొనిరి. శ్రీ శ్రీ రాధా గోవింద భగవానికి. రాజుల మనోభావమును శ్రీల ప్రభుపాదులు ఇట్లా వ్యక్తపరిచిరి: ఓ దేవా, ఇదివరకే నీవు జరాసంధునితో వరుసగా 18 యుద్ధము చేసేటివి. వాటిలో నీవు వారి అసాధారణ బలమును అతిశయించి 17 వారిని పరాజితం చేసేటివి. కాని 18వ యుద్ధములో నీవు మానవుని వలె వర్తించి ఆ విధముగా పరాజితుడవైనట్లు కనబడితివి. హే ప్రభు, ఏ సమయమునన్ను జరాసంధుడు నిన్ను ఓడించలేడని మేము ఎరుగుదము. ఏలయనా, నీ బలము, శక్తి, సంపదలు, అధికారము అనంతమైనవి. నీకు సమానులు గాని అధికులు గాని లేరు. 18వ యుద్ధంలో జరాసంధునిచే ఓటమి నీ మానవ వ్యవహార ప్రదర్శనమే గాని అన్యము కాదు. దురదృష్టవశాత్తుగా మూర్ఖ జరాసంధుడు నీ యుక్తులను ఎరుగుకున్నాడు. అప్పటి నుండి వాడు తన లౌకిక పరువు ప్రతిష్టల పట్ల మిగులు గర్వితుడైనాడు. భక్తులుగా మేము నీకు ఆధీనులమై ఇంటిమని చక్కగా నెరిగిన వాడు మమ్మల్ని బంధించి చెరసాలలో పెట్టినాడు.
ఓమజ్ఞానతిమిరాందస్య జ్ఞానాంజన శలాకయ చక్షురుణ్మిలితం యేనా తస్మై శ్రీ గురవే నమః. నమాం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామిన్యితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశ తారిణే. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే.
యే యథా మాం ప్రపద్యంతే తాంస్ తథైవ భజామ్యహం. ఎవరెవరు నన్ను ఏ విధంగా నాకు శరణాగతి పొందుతారో వాళ్ళకి నేను ఆ విధంగా వాళ్ళకి అనుగ్రహిస్తున్నాను అని చెప్పేసి భగవంతుడు భగవద్గీతలో వివరిస్తున్నాడు. భగవంతుణ్ణి ఒక్కొక్కరు ఒక్కొక్కర విధంగా వాళ్ళు ఆరాధిస్తారు. భగవంతుని ఒక్కొక్క రకంగా వాళ్ళు చూడగలుగుతారు. కృష్ణుణ్ణి కొంతమంది రాసలీల చేసే ఒక ప్లేబాయ్గా చూస్తారు. ఇంకొంతమంది ఆరాధ్య పురుషుడుగా చూస్తారు. ఇంకొంతమంది వచ్చేసి అతను మాయావి, కృష్ణుడు మాయావి. మహాభారతం యుద్ధం అంతా చెడిచేసింది కృష్ణుడే, యాక్చువల్ కర్ణుడు హీరో. అట్లా కృష్ణుని ఇంకొంతమందిగా చూస్తారు. ఇంకొంతమంది వచ్చేసి కృష్ణుడు వచ్చేసి ఇతనే సర్వేశ్వరుడు, ఇతనే దేవదేవుడు అని చెప్పేసి ఇంకొంతమంది చూస్తారు. సో ఇక్కడ ఈ శ్లోకంలో వచ్చేసి జరాసంధుడు కృష్ణుని ఏ విధంగా చూస్తున్నాడు, ఆ తర్వాత రాజులు, ఈ భగవంతుని శరణాగతి పొందిన రాజులు వాళ్ళు ఏ విధంగా చూస్తున్నారు, ఇంకా ఇదే అధ్యాయంలో ఇంకొంచెం ముందుకు వెళ్తే తర్వాత నెక్స్ట్ కాసేపటి తర్వాత ఈ ఇప్పుడు ఈ మెసెంజర్ వచ్చినట్టుగా, వార్తాహరుడు వచ్చినట్టుగా నెక్స్ట్ నారదుడు కూడా వస్తాడు అన్నట్టు. నారదుడు కూడా వచ్చేసి నారదుడు చెప్తాడు ఇట్లా, కృష్ణుడు ప్రశ్నిస్తాడు ఏం విశేషాలు ఏమి అని చెప్పేస్తానంటే ఇట్లా నేను మొత్తం అంతా వివరిస్తున్నాను. తిరుగుతున్నప్పుడు యుధిష్ఠిరుడు వచ్చేసి మీ యొక్క అనుమతి కోరాడు, ప్లస్ మీరు అతను రాజసూయ యజ్ఞం చేయాలనుకుంటున్నాడు, దానికి మీ యొక్క అనుమతి, అదేవిధంగా మీరు ప్రత్యక్షంగా మీరు అక్కడ యజ్ఞంలో ఉండి మీ యొక్క ఉనికిని అతను కోరుతున్నాడు, మీరు యజ్ఞానికి రావాల్సింది అని చెప్పేసి కోరుతున్నాడు అని చెప్పేసి చెప్తాడు. సో ఇక్కడ జరాసంధుడు, రాజులు, ప్లస్ యుధిష్ఠిరుడు ముగ్గురు వాళ్ళు ఏ విధంగా భగవంతుని చూస్తారు, వాళ్ళు ఏ విధంగా శరణాగతి పొందినారు, దానికి భగవంతుడు ఏ విధంగా వాళ్ళతో ఇప్పుడు ప్రతిస్పందించబోతున్నాడు అనేది ఈ యొక్క శ్లోకంలో, ఈ యొక్క అధ్యాయంలో మనకు తెలిసేదన్నట్టు. సో ఏ యథామాం ప్రపద్యంతే తాం సథైవ భజామ్యహం. ఇది భగవంతుడు భగవద్గీతలు చెప్పినటువంటి చిన్నటి చిన్న సూత్రం. ఇది ఒక ఎనర్జీ ప్యాకెట్ లాగా, దాంట్లో అన్లిమిటెడ్ ఇన్ఫర్మేషన్, అన్లిమిటెడ్ సీక్రెట్స్ అందులో ఉన్నాయన్నట్టు. భగవంతుడు చెప్పేది చిన్న సూత్రమే ఉంటుంది. నారద భక్తి సూత్రాలు, నారద భక్తి సూత్రాల్లో మళ్ళీ వేదాంత సూత్రాలు, ఇవన్నీ చిన్న చిన్న క్యాప్షన్స్ లాగుంటాయి అన్నట్టు, క్యాప్షన్స్ లాగుంటాయి, కానీ దాని లోపల అన్లిమిటెడ్ ఇన్ఫర్మేషన్ దాంట్లో నిగూఢంగా ఉంటుంది అన్నట్టు. ఎవరెవరు నన్ను ఏ విధంగా శరణాగతి పొందితే వారికి ఆ విధంగా నేను అనుగ్రహిస్తున్నాను. ఇది జనరల్ ఫార్ములా. దీన్ని విశదీకరిస్తే, దాన్ని డీకోడ్ చేస్తే, దాంట్లో నుంచి ఇన్ఫర్మేషన్ తీస్తే అది అన్లిమిటెడ్గా వస్తూ ఉంటుంది అన్నట్టు. ఒక మన కోబ్ల స్టోరీ అంటే మన చెప్పులు కుట్టేవాడి దగ్గర నారదుడు వెళ్ళినప్పుడు చెప్తాడు. ఏం చేస్తున్నాడు విష్ణువు అంటే సూది రంధ్రంలో ఏనుగును దూరుస్తున్నాడు అని చెప్పేసి చెప్తాడు అన్నట్టు. అది ఇంకొక బ్రాహ్మణుడు వచ్చేసి అదంతా నాన్ సెన్స్ అది ఎట్లా జరుగుతుంది అని చెప్పేసి ఇతను అంటాడు. కానీ ఇతను చెప్పులు కుట్టేవాడు వచ్చేసి భగవంతుడి పైన విశ్వాసం ఉండేవాడు. ఈ ఇక్కడ ఉంది కదా అశ్వత్ చెట్టు, దాని విత్తనాలు ఎంత ఉంటాయి, కాయ ఎంత ఉంటుంది, అది చితికిపోతే దాని లోపల చిన్న చిన్న రాగి గింజల్లాగా ఉంటుంది. ఆ గింజ లోపల ఆ గింజ మళ్ళీ విత్తనం మళ్ళీ భూమిలో పడితే మళ్ళీ పెద్ద వృక్షమే వస్తుంది. సో ఇతను చెప్తున్నాడు ఈ చిన్న ఈ విత్తనంలో ఇంత పెద్ద చెట్టుని దాని లోపల ఇన్సర్ట్ చేసిండేవాడు, దాని లోపల పెట్టిండేవాడు. ఆ ఏను రంధ్రం లోపల సూది రంధ్రం లోపల ఏనుగుని ఎందుకు దూర్చలేడు, అదేం పెద్ద ఆశ్చర్యమైన విషయం కాదు కదా అని చెప్పేసి అతను చాలా ఈజీగా యాక్సెప్ట్ చేసేస్తాడు అన్నట్టు. సో అది ఆ ఇన్ఫర్మేషన్ అది భగవంతుడు ఎటువంటి టెక్నాలజీని ఆ విత్తనంలో పెట్టాడు అని చెప్పేసి అది కేవలం భగవంతునికి అది సాధ్యపడుతుంది అన్నట్టు. సో భగవంతుడు చెప్తున్నటువంటి ఈ సూత్రాల లోపల అన్లిమిటెడ్ ఇన్ఫర్మేషన్ని అది భగవంతుడే దాని లోపల చొప్పించగలడు, దాన్ని విశదీకరించి డీకోడ్ చేసి మళ్ళీ వివరించగలిగిన శక్తి కూడా భగవంతుడికి ఉంది. ప్లస్ అతని పరంపరలో అతని వస్తున్న భక్తులకి కూడా ఉందన్నట్టు. సో భక్తిదాంతం మరొక ఒకసారి చెప్తారు, భగవద్గీతలో ఏ శ్లోకం తీసుకున్నప్పటికీ కూడా 365 రోజులుగా రోజులకు ఉపన్యాసం చెప్పేటటువంటి ఇన్ఫర్మేషన్ అందులో ఉంది అని చెప్పేసి చెప్తారన్నట్టు భక్తి సిద్ధాంత మహారాజు. మనం ఒక శ్లోకం తీసుకున్నా 10 శ్లోకాలు కలిపి ఒకసారి తీసుకున్నా కూడా మనం 1 అవర్ మేనేజ్ చేయడానికి కష్టమే అవుతుంది. సో ఇక్కడ విషయం ఏమంటే భగవంతునికి ఎవరైతే భగవంతునికి పరమాత్మకి ఎవరైతే చేరువుగా ఉంటారో, భగవంతుని అనుజ్ఞలు ఎవరైతే నడుస్తుంటారో, ఆ యొక్క సూత్రాన్ని విశదీకరించి దాని లోపల అంతరార్థాన్ని తీసి మన జీవితానికి ఏ విధంగా అది ఉపయోగపడుతుంది, దాన్ని మనం ఏ విధంగా ఉపయోగపరచుకోవాలనేది ఒక శుద్ధభక్తుడు వివరించగలడు అన్నట్టు. ఆ విధంగా ఇది ఎట్లంటే ఇది చిన్న మెమరీ చిప్ లాగా, మెమరీ కార్డు లాగా. అది ఎవరు డీకోడ్ చేయగలరు, ఆ మెమరీ కార్డుని తీసుకెళ్లి సెల్ ఫోన్లో కానీ కంప్యూటర్ కానీ కనెక్ట్ చేస్తే దాని లోపల ప్రభుపాదులు మొత్తం లైఫ్ టైం చెప్పిండే లెక్చర్స్ అన్ని, థౌజండ్స్ ఆఫ్ లెక్చర్స్ అవర్స్ టుగెదర్ అది ప్లే అవుతూ ఉంటుంది. మెమరీ కార్డు ఎంత ఉంటుంది, ఇంతే ఉంటుంది, 4 GB, 10 GB, 16 GB, రకరకాలుగా ఉంటుంది. అది ఒక జీవితం అంతా వినేదానికి సరిపోతుంది, పాటించడానికి ఎన్నో జీవితాలు కావాల్సి ఉంటుంది. ఆ విధమైనటువంటి సూత్రం ఇది, ఏ తామాం ప్రపద్యంతే తాం తథైవ భజామ్యహం. సో ఇక్కడ కృష్ణుడు చెప్తున్నాడు ప్రతి ఒక్కరూ నన్నే ఆరాధిస్తున్నారు, అది భౌతిక వ్యక్తులు కానీ శుద్ధభక్తులు కానీ ప్రతి ఒక్కరూ నన్నే ఆరాధిస్తున్నారు, కానీ వాళ్ళు వేరే వేరే రూపాల్లో నన్ను ఆరాధిస్తున్నారు, కానీ అల్టిమేట్ విషయాన్ని కోరుకుంటున్నది వచ్చేసి కేవలం నన్నే, వాళ్ళు పూజిస్తున్నది కూడా నన్నే అని చెప్పేసి ఇక్కడ భగవద్గీతలో వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళకి వాళ్ళ యొక్క కోరికలకు అనుగుణంగా రకరకాల భౌతిక వ్యక్తులు రకరకాల భౌతిక కోరికలు ఉంటాయని, వాళ్ళ కోరికలకు అనుగుణంగా ఒక్కొక్క దేవతని వాళ్ళు పూజ చేస్తుంటారు, వాళ్ళ పూజ చేసే వాళ్ళ కోరికలకు అనుగుణంగా ఏ దేవతతో అయితే అటువంటి కోరిక తీర్చబడుతుందో, ఏ దేవత అయితే వాళ్ళకి అనుగ్రహించగలదో వాళ్ళకి భక్తి కలిగించేటటువంటిది కూడా నేనే అని చెప్పేసి చెప్తున్నాడు భగవంతుడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఈ ప్రపంచంలో కూడా మనం చూస్తుండొచ్చు, ఇప్పుడు ఈ పని ఒకటి ఏమన్నా ఉద్యోగం కావాలి, లేకపోతే మంచి భార్య కావాలి, లేకపోతే ధన సంపదలు కావాలి అంటే మన కృష్ణుడి దగ్గర పోతే పని జరగదు. విద్య కావాలంటే గణపతి దగ్గరికి పోవాలి, లేకపోతే సరస్వతిని పూజించాలి. మంచి భార్యను సంపాదించుకోవాలంటే దానికి వేరే వ్రతాలు ఉంటాయి, దానికి పార్వతీదేవిని వర్షిప్ చేయాలి. ఆరోగ్యం కావాలంటే సూర్యనారాయణ స్వామికి పూజ చేయాలా, లేకపోతే సూర్యునికి పూజ చేయాలా, ఇట్లా రకరకాలుగా వాళ్ళు ఉద్దేశించి చెప్తుంటారు అన్నట్టు. అంతేగాని ఎవరే కానీ శుద్ధభక్తుడు వచ్చేసి ఎలా ఆలోచిస్తాడు, అకామో సర్వకామవ మోక్షకామ ఉదారది, అంటే అన్ని కోరికలు కామ్యకర్మలు ఉన్నప్పటికీ లేదా ఏ కోరికలు లేకపోయి శుద్ధ భక్తిని చేయాలనుకున్నప్పటికీ, లేక మోక్షం పొందాలని చెప్పేసి కోరుకున్నప్పటికీ, ఒక సరైన భక్తుడు వచ్చేసి కేవలం కృష్ణుని ఆరాధిస్తాడు. అకామో సర్వకామో మోక్షకామ ఉదారది తీవ్రేణ భక్తి యోగేన యజేత పురుషం పరం, పరమ పురుషుని మాత్రమే ఆరాధించాలని చెప్పేసి అతనికి ఈ యొక్క శ్రీమద్ భాగవతం యొక్క సారాంశము, అన్ని వేదాల యొక్క సారాంశముగా కృష్ణుని ఆరాధననే అతను స్వీకరిస్తాడు. కానీ అల్పబుద్ధులైన వాళ్ళు, సరైన జ్ఞాన పరిణతి పొందని వాళ్ళు, వాళ్ళు ఏం చేస్తారంటే ఒక్కొక్క కోరికకు ఒక్కొక్క దేవతను ఆరాధించడం వాళ్ళు ప్రారంభిస్తారన్నట్టు. సో ఆ విధంగా ఒక్కొక్క దేవతను వాళ్ళ ఆరాధించి వాళ్ళ నుంచి అటువంటి కోరికలను వాళ్ళు పొందుతున్నారు. సో ఇక్కడ భగవంతుడు చెప్తున్నాడు, జీవులందరూ నన్నే పూజిస్తున్నారు, నన్నే ప్రార్థిస్తున్నారు, నేను వాళ్ళకి కోరికలను ఇస్తున్నారు. అది భౌతిక వ్యక్తులు కానీ శుద్ధ భక్తులు కానీ నేనే వాళ్ళకి ఇస్తున్నానని చెప్పేస్తున్నారు. కానీ ఇక్కడ జీవులు వచ్చేసి రకరకాల దేవతలకి వాళ్ళు పూజిస్తున్నారు. సో నెక్స్ట్ భగవద్గీత 7వ అధ్యాయంలో భగవంతుడు చెప్తున్నాడు, యోయో యామ్ యామ్ తనుం భక్త, జీవులు యొక్క ప్రతి ఒక్కరి హృదయాల్లో నేను పరమాత్మగా ఉండి వాళ్ళ యొక్క కోరికలను నేను తెలుసుకుంటున్నాను, వాళ్ళ యొక్క కోరికలను నేను తెలుసుకునేసి వాళ్ళ కోరికలకి తీర్చే దేవతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన భక్తి ఏర్పడే విధంగా కూడా నేనే చేస్తున్నాను అని చెప్పేసి చెప్తున్నాడు. ఆ దేవతలకి భక్తి ఏర్పడేటట్లు కూడా నేనే చేస్తున్నాను. సో ఈ దేవతలుగా ఎవరు ఎక్స్పాండ్ అయినారు, అది కూడా భగవంతుడే ఎక్స్పాండ్ అయినాడు. భగవంతుడు మొట్టమొదట భగవంతుడు ఒక్కడే ఉన్నాడు, ఆ తర్వాత మొదటి విస్తరణగా బలరాముడు, ఆ తర్వాత భగవంతుని యొక్క శక్తులు, దాంట్లో అంతరంగ శక్తి, బాహ్య శక్తి, సంధిని, సంవిధి, హ్లాదిని శక్తి, ఇట్లా ఈ హ్లాదిని శక్తి అయిన రాధారాణి, ఆదిలక్ష్మి నుంచి మొత్తం మిగతా దేవతా పరంపర అంతా మొదలైంది అన్నట్టు. సరస్వతి కానీ ఏ స్త్రీ దేవతని చూసుకున్నప్పటికీ కూడా అది మూలం వచ్చేసి రాధారాణి నుంచినే వాళ్ళకి ఆవిర్భావం జరిగింది అన్నట్టు. అదేవిధంగా బ్రహ్మ సంహితలో బ్రహ్మదేవుడు చెప్పినట్టు, క్షీరం యథాదతి వికార విశేష యోగ, శివుడు విష్ణు యొక్క రూపాంతరమే, కాకపోతే ఇతను పాలు, అతను పెరుగు వంటి వాడు, అది ఉపమానం చెప్తున్నాడు. సో శివుడికి ఆవిర్భావం కూడా విష్ణు నుంచినే వచ్చింది. ఆ తర్వాత విష్ణు యొక్క నాభి కమలం నుంచినే బ్రహ్మదేవుడు ఉద్భవించింది. ఆ విధంగా ఇంకా బ్రహ్మదేవుని తర్వాత ఇంకా మిగతా దేవతాగణం అందరూ కూడా శివుడు, బ్రహ్మ వీళ్ళ తర్వాత పరంపరగానే వచ్చినట్టు. ఇంకా ఇంద్రుడు, చంద్రుడు, మొత్తం ఇలా మంచి ఆరోగ్యానికి కావాలంటే సూర్యుని పూజించాలి, దృష్టి బాగుండాలంటే సూర్యుని పూజిస్తే మంచి ఆరోగ్యం వస్తుంది, మంచి దృష్టి రావాలి అని అంటే, కనుచూపు బాగుండాలంటే ఇంద్రుడిని వర్షిప్ చేయాలి, నీళ్లను దానం చేయాలి. సో ఇటువంటి వేద నిర్దేశాలు చాలా ఉన్నాయి. అటువంటి వాళ్ళు చిన్న చిన్న కార్యసాధనకి, చిన్న చిన్న కోరికలను తీర్చుకోవడానికి ఆ దేవతలను వాళ్ళు పూజించి అటువంటి ఫలితాలను పొందాలని చెప్పేసి దేవతలనే పూజిస్తారు. తప్పితే ఈ కోరికల్ని, ఈ వరాలను ఇచ్చేటటువంటి మూల పురుషుడైనటువంటి దేవుణ్ణి పూజించాలి అని చెప్పి మాత్రం వీళ్ళు గమనించలేరు. కాబట్టి వాళ్ళని భగవంతుడు చెప్తున్నాడు అల్పమేధ సహా, వాళ్ళు అల్పబుద్ధులు అని చెప్పేసి భగవంతుడు చెప్తున్నాడు అన్నట్టు. భగవంతుడు ఎంతటి కరుణ కలిగిన వాడంటే, ఈ దేవతలకి శక్తినిచ్చేది భగవంతుడే. అంటే వీళ్ళు వచ్చేసి భగవంతుని యొక్క మేనేజర్స్గా వీళ్ళు వ్యవహరిస్తుంటారు. వాళ్ళకి మిమ్మల్ని ఎవరైతే అప్రోచ్ అవుతారో, మిమ్మల్ని ఎవరైతే పూజ చేస్తారో, వాళ్ళకి ఇటువంటి వరాలన్నీ ఇవ్వండి అని చెప్పేసి వీళ్ళకి శక్తిని ఇచ్చేది, వీళ్ళకి వరం ఇచ్చేటటువంటి శక్తిని ఇచ్చేది భగవంతుడే. ఆ తర్వాత ఈ భౌతిక జీవుల్లో, బద్ధ జీవుల్లో అతని కోరికకు అనుగుణంగా ఎవరిని పూజించాలి, వాళ్ళపైన భక్తి ప్రబోధలు కలిగే విధంగా చేసేది భగవంతుడే. ఈ భౌతిక జీవులకి భక్తి, దేవతల పట్ల భక్తి కల్పించేది భగవంతుడే. ఈ దేవతలకి శక్తి గావించి వాళ్ళకి కోరికలు తీర్చేది భగవంతుడే. మొత్తం మూల పురుషుడుగా అతను వెనకలుండేసి మొత్తం అంతా నడిపిస్తున్నాడు. చివరికి ఇతను పొందేదేమి, కృష్ణుడిని పూజించాల్సిన అవసరం లేదు, మన ఈ కోరికలకి కృష్ణుని దగ్గరికి వెళ్తే మనకు పని జరగదు అని చెప్పేసి అటువంటి యొక్క ఒపీనియన్స్ని వినేదానికి విని అతను భరించవలసి వస్తుంది అన్నట్టు. ఈవెన్ భగవంతుడు వీళ్ళకందరికీ తెలివితేటలు ఇచ్చేది భగవంతుడే. నిరాకార వాదుల్లో వచ్చేసి వాళ్ళు మూల పురుషుడు లేడు, భగవంతుడు లేడు, దేవదేవుడు లేడు, అతనికి ఆకారం లేదు అని చెప్పేసి వాళ్ళు తపస్సు చేసుకుంటూ వాళ్ళు బ్రహ్మజ్యోతులు విలీనం అవ్వాలనుకుంటారు. వాళ్ళకి కూడా బ్రహ్మజ్యోతిని ఏర్పాటు చేసి వాళ్ళకి ఒక ఫెసిలిటీ ఇస్తున్నాడు అన్నమాట. ఇంకొంతమంది మనకు భగవంతునికి మోక్షం పొంది ఏం చేయాలా, నేను యోగ సిద్ధులు సంపాదించి పేరు ప్రఖ్యాతలు గడిస్తానని చెప్పేసి ఇంకొకటికి కోరిక ఉంటుంది. వాడికి వచ్చేసి కావలసిన యోగ సిద్ధులు ఇచ్చేటువంటి విధంగా ఒక గొప్ప యోగిని చేసేది కూడా భగవంతుడే చేస్తున్నాడు. సో ఇవన్నీ ఇంకొకొంతమంది నాస్తికులు భగవంతుడు లేడు అని చెప్పేసి వాళ్ళు నిరూపిస్తారన్నట్టు. భగవంతుడు లేడు అని చెప్పేసి వాళ్ళు నిరూపించేదానికి దానికి కావలసిన జ్ఞానం కూడా ఇచ్చేది నేనే. సో భగవంతుడు దగ్గరికి చేరుకోవాలని చెప్పినా ఆ దదామి బుద్ధి యోగంతం ఏనమా ఉపయాంతితే, ఎవరైనా నన్ను పొందాలని వస్తే వాళ్ళకి కావలసిన బుద్ధిని నేనే ఇస్తున్నానని చెప్పేసి భగవంతుడు చెప్తున్నాడు. ఇంకొకటి కోరిక ఉంది. ఇంకొకటి కోరిక వచ్చేసి అతను భగవంతుడు లేడు అని చెప్పేసి నిరూపించాలనుకుంటున్నాడు, వాడికి ఇంటెలిజెన్స్ని ఇస్తున్నది కూడా నేనే అని చెప్పేసి భగవంతుడు. సో ఈ ఇటువంటి రకరకాల తర్కాలను ఇచ్చి భగవంతుడు లేడు అని చెప్పేసి అతను నిరూపించగలగడు. అటువంటి శక్తిని అతను అటువంటి కోరికను కూడా ఇతను భగవంతుడు నిరూపి వాళ్ళకి కోరికను తీర్చి వాళ్ళకి తృప్తిపరుస్తున్నాడు. సో ఈ విధంగా భగవంతుడు వచ్చేసి జీవులకి ఎన్ని కోరికలు ఉన్నాయో అన్ని కోరికలు తీరుస్తూ వాళ్ళని తృప్తిపరుస్తున్నాడు, వాళ్ళని సంతోషపెట్టాలని కృష్ణుడు ఆలోచిస్తున్నాడు అన్నమాట. ఇవి కోరికలు ఇప్పుడు మనం క్లాస్లో చెప్పుకున్నటువంటి ఈ కోరికలు కాదు, ఇంకా భగవంతుడు తీర్చేది. ఇంకో కొంతమందికి ఒక్కడు ధనాన్ని దోచేయాలని చెప్పేసి ఆలోచిస్తాడు, వాడి కోరికని పూర్తి చేస్తున్నాడు. ఇంకొకటి పరస్త్రీని చెరబట్టాలనుకుంటాడు, వాడికి మానభంగం చేసేదానికి శక్తిని వాడి యుక్తిని వాడంతా ఇది చేస్తాడు. ఇంకొకటి బ్యాంకును దోపిడీ చేయాలనుకుంటాడు, అటువంటి కోరికను తీరుస్తాడు. ఇంకో హత్య చేయాలనుకుంటాడు, వాడి కోరికను పూర్తి చేస్తున్నాడు. ఇంకా రాజకీయాల రకరకాల హింసలు రకరకాల యుక్తులు చేసేదానికి అన్ని తెలివితేటలు భగవంతుడే ఇస్తున్నాడు. ఇవన్నీ చేసిన తర్వాత లాస్ట్కి చివరి ఫలితం ఏమి, వాళ్ళు ఈ భౌతిక సంసారంలో విపరీతమైన దుఃఖాలకు లోనై, విపరీతమైన టెన్షన్స్కి లోనై, వాళ్ళకి దాని పర్యవసానాలకి విపరీతమైనటువంటి ప్రెజర్స్ని అనుభవించి వాళ్ళు దుఃఖానికి లోనవుతారు. ఒక జీవి నేను చాలా అందంగా పుట్టాలని చెప్పేసి కోరుకుంటుంది. వాడికి కావలసినంత వాడికి ఎప్పుడైతే కర్మ అనుగుణంగా అతనికి సఫిషియెంట్గా కర్మ మంచిగా అందంగా పుట్టేదానికి అందమైన దేహానికి కావలసిన కర్మ రాగానే అతనికి అందమైన శరీరం ఇవ్వబడుతుంది. అందమైన శరీరాన్ని కోరుకున్నాడు, అందమైన శరీరం వచ్చింది, స్త్రీ కానీ పురుషుడు కానీ. ఇప్పుడు అతనికి అందరూ యాసిడ్ బాటిల్స్ పెట్టుకుని వెంట తిరుగుతూ ఉంటారు, నాకు సరెండర్ అవుతావా లేకపోతే యాసిడ్తో నీ అందాన్ని పాడు చేయాలి. ఈ మన కోరిక కోరుకునేది మనమే, దానికి భగవంతుడు తీరుస్తున్నాడు, కానీ రెస్పాన్సిబుల్ మాత్రం మనమే. సో మనం ఎటువంటి కోరిక కోరుకోవాలి, దాని యొక్క పర్యవసానానికి మనం ఎవరు బాధ్యులు, భగవంతుడు నీ కోరుకున్నాను భగవంతుడు తీర్చాడు. సో దానికి పర్యవసానానికి బాధ్యులు కూడా మనమే అవుతాం అన్నమాట, అంతేగాని భగవంతుడు కాదు. కొంతమంది అనుకుంటారు స్వామి అందరూ భగవంతుడే, అందరి కోరికలను భగవంతుని తీరుస్తున్నప్పుడు భగవంతుడు ఎందుకు వీళ్ళ మనసులను మార్చేసి ఈ దుష్టులందరినీ మంచి వాళ్ళగా చేసేసి ఎందుకు ప్రశాంతమైన వాతావరణాన్ని, సుభిక్షమైనటువంటి రాజ్యాన్ని, రామరాజ్యాన్ని, గాంధీ కోరిన రాజ్యాన్ని ఎందుకు చేయలేకున్నాడు అని చెప్పేసి కొంతమంది ప్రశ్నిస్తారు. వాళ్ళు ప్రశ్నించి చెప్తారు, భగవంతుడు వచ్చేసి ప్రతి ఒక్క జీవికి ఇండిపెండెన్స్ ఇచ్చారని, స్వతంత్రత, నీకు స్వేచ్ఛ అనేది ఉంది, నువ్వు ఏమి కావాలని నువ్వు కోరుకోవచ్చు, నువ్వు ఏం కోరుకుంటే అది తీర్చే బాధ్యత భగవంతుడిది. అటువంటి స్వేచ్ఛ ఇచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళ మనసుల్ని ఉద్దేశంగా ఇది భగవంతుడు మార్చేస్తే ఇతనిచ్చిన స్వతంత్రతకు స్వేచ్ఛకు దానికి మీనింగ్ లేకుండా పోతుంది. సో కాబట్టి జీవుడు అతనే తెలివిగా నేను ఏది కోరుకోవాలి ఏది కోరుకోకూడదు అనేది ఇతనే నిర్ణయించుకోవాలి. అంతేగాని ప్రతి ఒక్కదానికి భగవంతుడే ఇది, అతను అక్కడెక్కడో దుర్మరణం జరిగింది, సునామీ వచ్చింది, ఆ సునామీకి కారణం భగవంతుడే అని చెప్పేసి భగవంతుని నిందించడానికి వీలు లేదు. లేకపోతే ఇక్కడ ఢిల్లీలో ఇంతమైన ఘోరం జరిగింది అది చేపించుకుంటారు భగవంతుడే కదా అని చెప్పేసి దానికి భగవంతుడు నిందితుడిగా చేయకూడదు. అది ఇండివిజువల్ ఆ కోరిక వచ్చేసి ఇండివిజువల్ జీవిదే, వ్యక్తిగతంగా ఆ జీవుడు ఎవరైతే కోరుకున్నాడో ఆ కోరిక ఆ జీవుడిదే. ఆ కర్మ చేసిన దానికి అది తప్పు కాని మంచి కర్మ కాని పాపకర్మ కాని దానికి పర్యవసానం కూడా ఆ జీవుడే అనుభవిస్తాడు. భగవంతుడి రెస్పాన్సిబిలిటీ ఒకటే, అతను ఎప్పుడు కోరికలను తీర్చేటటువంటిది. అనుమ ఉపద్రష్టాచ హనుమంతాచ, అతను కోరికలు శాంక్షన్ చేయడము, అతను ఏం చేస్తున్నాడని చెప్పేసి అబ్జర్వ్ చేసి రికార్డు చేసుకోవడం. ఆ తర్వాత మళ్ళీ అతను పరమాత్ముడు సాక్షిభూతంగా నిలుస్తాడు అన్నట్టు, మంచికి కానీ నరక యముడి దగ్గర యమలోకంలో సాక్షిగా ఉండేసి ఇది ఇది చేస్తాడని చెప్పేసి లిస్ట్. మళ్ళీ ఇంకా చాలా మంది దిక్కులు, సూర్యచంద్రులు, నక్షత్రాలు, మళ్ళీ భూమి, ఆకాశం, మొత్తం అష్టధాతువులు, మొత్తం అందరూ సాక్షిభూతంగా నిలుస్తారు యమలోకంలో. సో ఇక్కడ జీవుడు వచ్చేసి తెలివిగా నిర్ణయించాలి. సో ఇప్పుడు మనం చెప్పేది ఏమంటే ఇస్కాన్ భక్తులుగా మనము కాబట్టి మీరు ఏ దేవతను మీరు పూజ చేయకండి, కేవలం కృష్ణుని ఆరాధించండి, సో దట్ భగవంతుడు మీకు ఎటువంటి కోరికలు తీర్చాలి, ఎటువంటి కోరికలు తీర్చకూడదు భగవంతుడు నిర్ణయిస్తాడు, మీరు కృష్ణ చైతన్యం తీసుకోండి అని చెప్పేసి మనం ఉద్దేశించి చెప్తా ఉన్నట్టు. సో ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు కన్విన్సింగ్ గా ఏం చెప్తా అంటే, స్వామి భగవంతుడు వివిధ రూపాల్లో విస్తరించిన తర్వాత ఏ రూపాన్ని పూజ చేసినా అది కృష్ణుడిగా చేరుతుంది కదా. భగవంతుడు కృష్ణుడు కూడా అదే విధంగా చెప్తున్నాడు, నేనే మొత్తం అన్ని రూపాల్లో ఏ రూపంలో ఎవరిని పూజ చేసినా అది ఆ పూజ నాకే చెందుతోంది, వాళ్ళు నన్నే పూజిస్తున్నారు కాకపోతే వేరే వేరే రూపాల్లో అని చెప్పేసి చెప్తున్నాడు. సో ఇక్కడ దాని తర్వాత మళ్ళీ 7వ అధ్యాయంలో తర్వాత చెప్తున్నాడు భగవంతుడు, యాంతి దేవా వ్రతా దేవా, దేవతలను పూజించేవాడు దేవతల లోకానికి వెళ్తున్నాడు, సూర్యుని పూజించేవాడు సూర్యలోకానికి వెళ్తాడు, చంద్రుని పూజించేవాడు చంద్రుని లోకానికి వెళ్తాడు, కానీ యాంతి మధ్యాజి నోపిమాం, నన్ను పూజించేవాడు మాత్రమే నా లోకానికి వస్తాడు. ఆ లోకం ఎటువంటిది, యద్గత్వా నానివర్తంతే తద్ధామ పరమామ, నా లోకం ఎటువంటిది, ఒకసారి లోపలికి ఎంటర్ అయిన తర్వాత మళ్ళీ వాడికి దుఃఖం అనేది ఉండదు, ఆ తర్వాత పునర్జన్మ అనేది లేదు, కానీ ఆ బ్రహ్మ భువనాల్లోక పునరావర్తిన అర్జున, నువ్వు బ్రహ్మలోకం నుంచి అధోపాతాలం వరకు ఏ లోకానికి ఎంటర్ అయినప్పటికీ కూడా పునరావృత్తి అనేది ఉంది. కాబట్టి జీవుడు తనకి ఇచ్చిన స్వాతంత్రాన్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలనేదే ఇక్కడ మూల ఉద్దేశ్యం. మనం ఎటువంటి కోరికలను కోరుకోవాలి, ఎటువంటి కార్యాలు చేయాలి, ఎవరిని పూజించాలి, ఇదనేది కంప్లీట్ గా మన యొక్క స్వతంత్రత పైనే ఆధారపడి ఉంది. కాబట్టి మన యొక్క స్వతంత్రతని పర్ఫెక్ట్ గా ప్రాపర్ గా యూటిలైజ్ చేసుకున్నప్పుడే మన యొక్క మనకి ఇచ్చిన స్వేచ్ఛకి అది అర్థవంతంగా ఉంటుందన్నట్టు. భగవంతుడు జీవులందరూ నన్నే పూజిస్తున్నారు అని చెప్పేసి మొదట ఏ విధంగా అయితే చెప్పినప్పుడు దానికి ఇంకొక ఉదాహరణ భాగవతంలో ఇవ్వబడింది, యథాతరోర్మూల నిశేచనైనా తృప్త్యంతి తత్స్కంద భుజోపశాఖ ప్రాణోపహారాశ్చ యథేంద్రియాణం తథా సర్వార్హణ మచ్చితేచ్చ. ఎట్లయితే నువ్వు ఏ దేవతను వర్షిప్ చేసినప్పటికీ అది కృష్ణుడి పూజకే చెందుతుంది కదా, కృష్ణుని ఆరాధించినట్టే అవుతుంది కదా అని అంటే అది అవివేకము అని చెప్పేసి భగవంతుడు ఇంకొక విధంగా వివరిస్తున్నాడు. అది ఆహారాన్ని మనం నోటి ద్వారా ఉదరానికి అందించినప్పుడే అది శక్తి దేహానికి శక్తిని ఇస్తుంది, ఆ తర్వాత నీళ్ళని చెట్టు మొదలకి పోస్తేనే అది మొత్తం అన్ని శాఖలకి అన్ని కొమ్మలకి రెమ్మలకి పువ్వులకి కాయలకి అది అన్ని న్యూట్రిషన్స్ తో పుష్టిగా తయారవుతుంది. అంతేగాని కొమ్మ ఇది పండు వస్తుంది ఈ కొమ్మ కదా అని చెప్పేసి కొమ్మకి దాని చుట్టూ ఉండే రెమ్మలకి నీళ్లు పోయడం ద్వారా ఏ విధంగా అది పండు పరిణతి చెందదో నీళ్లకు పోస్తేనే మొత్తం నీళ్లు మొదలకు పోస్తేనే మొత్తం అంత చెట్టు సమృద్ధి చెందినట్టుగా భగవంతునికి మనం పూజ చేయడం వలన మొత్తం అందరి దేవతల్ని తృప్తిపరిచినట్టుగా ఉంటుంది, అతని ద్వారా అన్ని కోరికలు తీర్చబడతాయి అని చెప్పేసి తథా సర్వార్హణం అచ్యుతేజ, అచ్యుతిని పూజించడం ద్వారానే మొత్తం దేవతలందరినీ సంతృప్తి చెందినట్టుగా ఉంటుంది, సంతృప్తి చేయవచ్చు అని చెప్పేసి ఇక్కడ భగవంతుడు వివరిస్తున్నాడు. ఎందుకంటే భగవంతుడు వచ్చేసి అన్ని దేవతలకి మూలం అన్నట్టు. భగవంతుడు భాగవతంలో చెప్తున్నాడు, మృడయంతి ఏతే చాంసకలాపుంస కృష్ణస్తు భగవాన్ స్వయం. ఇంతవరకు ఏమేమైతే ఈ అవతారాలను అన్నింటినీ వివరించారో మొదటి స్కందంలో సుఖదేవ గోస్వామి చెప్తున్నారు, ఏతే చాంసకలాపుంస కృష్ణస్తు భగవాన్ స్వయం. ఈ వివరించినటువంటి ఇంతవరకు వివరించిన అవతారాలన్నిటికీ మూలం వచ్చేసి కృష్ణస్తు భగవాన్ స్వయం. భగవంతుడు కృష్ణుడు వచ్చేసి స్వయం భగవానుడు. అతని నుంచి ఇతనే సంపూర్ణమైనటువంటి అవతారాలు ఎన్నో ఉదయించినాయి, ఎన్నో ఆవిర్భవించినాయి. కానీ కృష్ణుడు వచ్చేసి వీటికి అవతారం కాదు, కృష్ణుడు కృష్ణావతారం అంటారు. అది టెక్నికల్గా శ్రీమద్ భాగవతం గ్రామర్ ప్రకారంగా తీసుకుంటే అది గ్రామర్ మిస్టేక్ అన్నట్టు. కృష్ణుడు భగవానుడు అంతేగాని కృష్ణ అవతారం అనేది లేదు. కృష్ణుడు ఈ అవతారాలకు మూల పురుషుడు అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ మన హీరో ఎన్టీఆర్ వచ్చేసి ఒక దాంట్లో గజదొంగగా వస్తాడు, ఇంకోరోజు జస్టిస్ చౌదరిగా వస్తాడు, ఇంకోసారి బందిపోటుగా వస్తాడు, ఇంకో రకరకాలుగా వస్తారన్నట్టు. కానీ మూల పురుషుడు ఎన్టీఆర్ ఒకడు, కానీ రకరకాల రోల్స్ తీసుకోవచ్చు. ఆ విధంగా కృష్ణుడు వచ్చేసి రకరకాల దశావతారాలు తీసుకున్నాడు, అవతారాలు తీసుకుని. కానీ మూల పురుషుడు వచ్చేసి ఇది కృష్ణుడు కూడా ఒక రూపము అని చెప్పేసి, ఒక అవతారము అని చెప్పేసి అనుకోవడానికి వెళ్ళదు. ఇతను రకరకాల పర్పసెస్కి అతను రకరకాల అవతారాలు తీసుకొని ఆ యొక్క అవతార ఉద్దేశాన్ని అప్పుడు వచ్చిన విపత్తుకి తీర్చడానికి అటువంటి తీసుకున్నాడు అన్నట్టు అవతారం. అదేవిధంగా కృష్ణుడు వచ్చేసి అవతారి. అవతారి అంటే అవతారాలు తీసుకునేవాడు, అవతరించేవాడు రకరకాల రూపాల్లో. అదేవిధంగా ఏ యథామాం ప్రపద్యంతే తాం సతైవ భజామ్యహం. ఎవరెవరు ఏ విధంగా నన్ను పూజిస్తారో వాళ్ళకి ఆ విధంగా నేను అనుగ్రహిస్తున్నాను. అంటే అది మరణం నుంచి కావచ్చు, మానభంగం నుంచి కావచ్చు, ఇంకొక దేవతని పూజ చేసే విధంగా కావచ్చు, చివరికి అది దేవాదిదేవుణ్ణి కృష్ణునే పూజించాలి అనే అంతవరకు కూడా రావచ్చు. ఏ యథామాం ప్రపద్యంతే తాం సతైవ భజామ్. ఇది భౌతిక ప్రపంచంలో విషయం. ఇదే ఫార్ములా ఈవెన్ భగవంతుని లోకంలో కూడా ఉందన్నట్టు. ఏ తామా ప్రపద్యంతే తాం సతైవ భజామి. అంటే కొందరు జీవులు భగవంతుని లోకంలో భగవంతుని కేవలం చూస్తూ ఆనందించగలని కోరుకుంటారు. వాళ్ళు వచ్చేసి శాంతరసంలో వాళ్ళకి భగవంతుడు ఆనందాన్ని ఇస్తున్నాడు. గడ్డి భగవంతుని పాదస్పర్శ కోసం అతని నిరీక్షిస్తూ ఉంటుంది. అతనికి ఒక జీవి ఈ విధంగా పాదస్పర్శ కోసం నిరీక్షిస్తున్నప్పుడు అది వైకుంఠ లోకాల్లో భగవంతుని యొక్క పెరట్లో ఒక గడ్డిగా ఒక చెట్టుగా మొలుస్తుందన్న ఆ విధంగా ఆ జీవుడికి అతని కోరికను తీర్చి ఆ విధంగా ఉంచుతున్నాడు. హనుమంతుని లాంటి వారికి సేవ చేయాలనే భాగ్యం, సేవ చేయాలి అని చెప్పేసి కోరుకునే వాళ్ళకి వచ్చేసి వాళ్ళకి దాసరసంలో వాళ్ళకి ఆనందాన్ని ఇస్తున్నాడు. ఇంకొంతమందికి భగవంతుని యొక్క స్నేహితులకందరికీ సఖ్యరసంలో వాళ్ళకి ఆనందాన్ని ఇస్తున్నాడు. ఇంకొంతమందికి నందమహారాజు, యశోద, రాముడు, దశరథ మహారాజు, కౌసల్య ఇటువంటి వాళ్ళకి వాత్సల్య భావంలో వాళ్ళకి ఆనందాన్ని ఇస్తున్నాడు అన్నట్టు. ఆ నెక్స్ట్ ఈ గోపికలకందరికీ వచ్చేసి మాధుర్య భావంలో వాళ్ళకి ఆనందాన్ని ఇస్తున్నాడు. సో ఇక్కడ భౌతిక ప్రపంచంలో జీవులు కానీ ఆధ్యాత్మిక ప్రపంచంలో జీవులు కానీ ఎవరు ఏ విధంగా వాళ్ళు కోరుకుంటే భగవంతుడు వాళ్ళకి అనుగుణంగా వాళ్ళ కోరికలను తీరుస్తున్నాడు. వాళ్ళ కోరికలు ఫిజికల్ కోరికలే కాకుండా వాళ్ళకి ఎమోషనల్ నీడ్స్ని కూడా, వాళ్ళు భగవంతుని ఇదే విధంగానే చూడాలనుకున్నారు. గోపికలు కృష్ణుని ద్విభుజ రూపంలోనే చూడాలనుకున్నారు, చతుర్భుజ రూపంలో చూడాలనుకోలేదు. చతుర్భుజ రూపంలో భగవంతుడు నిలుచున్నాడు, అతన్ని కృష్ణుడే నిలుచున్నప్పటికీ కూడా అతన్ని ఇగ్నోర్ చేసేసి ద్విభుజ రూపం కోసం వెళ్తున్నారన్నట్టు. సో ఆ విధంగా ఎవరెవరు ఏ జీవి ఏ విధంగా కోరుకుంటే అదే విధంగానే నేను వాళ్ళకందరికీ అనుగ్రహిస్తున్నాను అని ఇక్కడ భగవంతుడు చెప్తున్నాడు. సో దీనికి కనెక్టెడ్ గానే అన్నమాచార్యుల వారు చాలా అద్భుతమైనటువంటి కీర్తన రాశారన్నట్టు. అది కీర్తన ఇప్పుడు ఒక 2 నిమిషాలు పాడుకుందాము, ఆ తర్వాత మళ్ళీ క్లాస్ కంటిన్యూ. ఇది సోలో సాంగ్ అన్నట్టు. అంటే మీరందరూ పాడగలిగితే పాడవచ్చు, కానీ ఇదే మన ఏమైతే ఇప్పుడు ఏ తామాం ప్రపద్యంతే తాం సతైవ భజామ్యహం అనేటటువంటి కీర్తనకి అనుగుణంగా అన్నమాచార్యులు రాసిందన్నట్టు. భగవంతుని ఎవరెవరు ఏ ఏ విధాలుగా భగవంతుని చూస్తారు, ఎవరు ఎవరికి పూజ చేసినప్పటికీ కూడా ఆ పూజ నాకే చెందుతుంది అని అన్నమాచార్యులు ఏ విధంగా కంక్లూడ్ చేస్తున్నారు అనేది ఇక్కడ మనం చూడవచ్చు. వీలైతే అందరు రిపీట్ చేయండి.
ఎంత మాత్రమున ఎవరు తలచిన అంత మాత్రమే నీవు, ఎంత మాత్రమున ఎవరు తలచిన అంత మాత్రమే నీవు, అంతరాంతరములించి చూడ పిండంతే నిప్పటి అన్నట్లు, అంతరాంతరములించి చూడ పిండంతే నిప్పటి అన్నట్లు, ఎంత మాత్రమున ఎవరు తలచిన అంత మాత్రమే నీవు. కొలతురు మేము వైష్ణవులు కోరిమితో విష్ణుడని, కొలతురు మేము వైష్ణవులు కోరిమితో విష్ణుడని, పలకుదురు మేము వేదాంతులు పరబ్రహ్మం వనుచు, పలకుదురు మేము వేదాంతులు పరబ్రహ్మం వనుచు, కొలుతురు మేము వైష్ణవులు కూరిమితో విష్ణుడని, పలకుదురు మేము వేదాంతులు పరబ్రహ్మం వనుచు, తలతురు మేము శైవులు తగిని భక్తులను శివుడనుచు, తలతురు మేము శైవులు తగిన భక్తులను శివుడనుచు, అలరు పొగడుదులు కాపాలి కులాది భైరవుండనుచు, ఎంత మాత్రమున ఎవరు తలచిన అంత మాత్రమే నీవు, ఎంత మాత్రమున ఎవరు తలచిన అంత మాత్రమే నీవు. సరిమిమ్ముదురు సాక్తేయులు శక్తి రూపు నీవనుచు, సరిమిమ్ముదురు సాక్తేయులు శక్తి రూపు నీవనుచు, దర్శనములు మిము నానా విధులను తలపులు కొలదులు భజింతురు, సరిమిమ్ముదురు సాక్తేయులు శక్తి రూపు నీవనుచు, దర్శనములు మేము నానా విధులను తలపులు కొలదులు భజింతురు, చిరులు మిమునే అల్ప బుద్ధి తలచిన వారికి అల్పం బగుదు, దరిములు మిమునే ఘనమని తలచిన ఘనబుద్ధులకు ఘనుడవు, నీ వలనే కొరతు లేదు మరి నీరు కొలది తామరవు, నీ వలనే కొరతు లేదు మరి నీరు కొలది తామరవు, ఆవలి భగీరథి దరి బావుల జలమే ఊరిని అట్లు, నీ వలనే కొరతు లేదు మరి నీరు కొలది తామరవు, ఆవల భగీరథి దరి బావుల జలమే ఊరిన అట్లు, శ్రీ వెంకటపతి నీవైతే మము చేకుని ఉన్న దైవమని, శ్రీ వెంకటపతి నీవైతే మము చేకుని ఉన్న దైవమని, ఈ వలనే నీ చరణను ఏదెను ఇదియే పరతత్వము నాకు, ఇదియే పరతత్వము నాకు.
హరి హరి బో శ్రీపాద అన్నమాచార్యులకి ఏ యథా మాం ప్రపద్యంతే తాం సతైవ భజామ్యహం, ఎంత మాత్రం ఎవరు తలచినా అంత మాత్రమే నీవు, ఎవరు ఏ విధంగా పూజిస్తే వారికి ఆ విధంగా నేను అనుగ్రహిస్తాను, ఎవరు ఏ విధంగా తలస్తే అంత మాత్రమే నేను, ఎవరు ఎంత మాత్రమున ఎవరు తలచినా అంత మాత్రమే నీవు. ఇది అన్నమాచార్యులు వెంకటేశ్వర స్వామిని దేవాదిదేవుణ్ణి గ్లోరిఫై చేస్తున్నారు. ఇది వాళ్ళకి ఏ విధంగా అవగతం అవుతున్నా నీవు, అంతరాంతరములించి చూడ, వాళ్ళ యొక్క అంతరములలో ప్రతి ఒక్కరి హృదయంలో భగవంతుడు పరమాత్మ రూపంలో ఉన్నాడు. వాళ్ళ యొక్క అంతరము, అంతరంగాన్ని బట్టి, వాళ్ళ యొక్క కోరికలను బట్టి నీవు వాళ్ళకి ఆయా విధంగా వాళ్ళకి నీవు తెలియబడుతున్నావు. పిండంతే నిప్పటి అన్నట్లు. నిప్పట్లు ఎట్లా తయారవుతావు? కేజీ పిండేస్తే కేజీ నిప్పట్లు వస్తాయి అన్నట్టు. ఆ విధంగా నీవు ఎంత నీవు తలిస్తే అంత ఫలితమే ఇస్తున్నావు నీవు. కొలుతురు మేము వైష్ణవులు కూరిమితో విష్ణుడని. కొంతమంది విష్ణువు నిన్ను విష్ణు రూపంగా విష్ణువు అని కూరిమితో చాలా ప్రేమతో నిన్ను కొలుస్తున్నారు. పలుకుదురు మేము వేదాంతులు పరబ్రహ్మంబనుచు. పరబ్రహ్మంగా కొంతమంది వేదాంతులు వచ్చేసి నిన్ను పరబ్రహ్మంగా తలుస్తున్నారు. కొంతమంది తలుతురు మేము శైవులు తగిన భక్తులను శివుడనుచు. శివుడిగా నిన్ను శైవులు పూజిస్తున్నారు. శైవులకు వచ్చేసి నీవు శివుడిగా తయారవుతున్నావు. వేదాంతులకు వచ్చేసి వాళ్ళు వేదాంతాన్ని తిరిగేసిన వాళ్ళు పరబ్రహ్మము. భగవంతుడు భగవద్గీతలు చెప్తున్నాడు, పరబ్రహ్మ పరంధామ తద్ధామ, పరబ్రహ్మ పరంధామ పవిత్రం పరమం భవాన్, నేనే ఆ పరబ్రహ్మనని చెప్పేసి చెప్తున్నాడు. కానీ వేదాంతులకి పరబ్రహ్మ అంటే వాళ్ళకి వచ్చేసి కొంతమంది వేదాంతులకి బ్రహ్మజ్యోతిగాను అవగతం అవుతాడు, కొంతమంది సాకార రూపాన్ని పూజించే పరబ్రహ్మ వాళ్ళ వేదాంతులకు వచ్చేసి విపశ్చిత్ బ్రహ్మ. విపశ్చిత్ బ్రహ్మన్ అంటే బ్రహ్మన్ అంటే బ్రహ్మజ్యోతి. విపశ్చిత్ బ్రహ్మన్ గోపాల తాపన ఉపనిషత్తులో భక్తివినోద్ ఠాకూర్ వారు దానికి వివరించేటప్పుడు బ్రహ్మనే బ్రహ్మజ్యోతియే, కాకపోతే విపశ్చిత్ బ్రహ్మన్. విపశ్చిత్ బ్రహ్మన్ అంటే విపశ్చిత్ అంటే ఇంటెలిజెంట్. ఇంటెలిజెంట్ అనేది ఒక ఆబ్జెక్ట్కి ఉండదు అన్నట్టు. తెలివితేటలు అనేది ఒక వ్యక్తికి ఉంటుంది. సో ఈవెన్ బ్రహ్మన్ అనేదానికి బ్రహ్మజ్యోతి కూడా ఇది చాలా తెలివితేటలు కలిగినటువంటి బ్రహ్మము అని చెప్పేసి చెప్తున్నారు. అట్లా కొంతమంది వేదాంతులు బ్రహ్మ నిరాకారాన్ని పూజిస్తారు, కొంతమంది పరబ్రహ్మని కృష్ణుడు గాని పూజిస్తారు. అలరిపగొడ రుద్రు కాపాలికులు ఆది భైరవుడనొచ్చి. కాపాలికులు ఆది భైరవుని పూజించే వాళ్ళకి నువ్వు కాపాలికులకి ఆది భైరవుడిగా నువ్వు దర్శనమిస్తావు. శక్తిని పూజించే వాళ్ళకి శక్తి రూపంలో నీవు దర్శనమిస్తావు. దర్శనములు మేము నానా విధులను, వాళ్ళకి నానా విధాలుగా నీవు దర్శనమిస్తున్నావు. ఏ విధంగా అంటే తలపుల కొలదుల భజింతురు. తలపులు వాళ్ళ యొక్క తలపులకి తగినట్టుగా వాళ్ళు ఏ విధంగా నిన్ను భజిస్తున్నారు, దర్శనములు నానా విధులను, వాళ్ళకి ఆ విధంగా నువ్వు నానా విధాలుగా వాళ్ళకి దర్శనమిస్తున్నావు అని చెప్పేసి చెప్తున్నారు. సిరుల మేము ఏ అల్ప బుద్ధి తలచిన వారేపికి అల్పం బగుదువు. నీవు అల్పబుద్ధి వాడు. కృష్ణుడు మాయావి, కర్ణుణ్ణి సంహరింపజేసినాడు. దుర్యోధనులకి వాళ్ళ కౌరవులకి రావాల్సిన రాజ్యాన్ని పాండవులకు ఇప్పించాడు. ఆ తర్వాత మొత్తం కురుక్షేత్ర యుద్ధాన్ని మొత్తం తిరిగిదిప్పిందంతా మాయావి కృష్ణుడే అని చెప్పేసి చేసిన వాళ్ళకి అల్పం బగుదువు. వాళ్ళకి అల్పబుద్ధుడుగానే వాళ్ళకి మోసగాళ్ళగానే నువ్వు కనబడతావు. గరిమల మేము ఏ ఘనమని తలచిన ఘనబుద్ధులకు ఘనుడవు. నీవు ఈ యొక్క చెప్పులు కుట్టే వ్యక్తికి, ఈ యొక్క రావి గింజలో భగవంతుడు ఇంత పెద్ద అశ్వత్థ వృక్షాన్ని దూర్చిన వాడికి సూది రంధ్రంలో ఏనుగు ఎందుకు దూర్చలేరని చెప్పేసి ఘనమని తలచిన ఘనబుద్ధులకు, అటువంటి గొప్ప వాళ్ళకి నీవు ఘనుడవు. అతనికి దేవదేవుడివి నీవే. నీ వలన కొరతే లేదు మరి నీరు కొలది తామరము, ఆ వల భాగీరథి తరి బావుల జలమే ఊరిన ఎట్లు, శ్రీ వెంకటపతి నీవైతే మము చేకొని ఉన్న దైవము, నీ వలనే శరణని అనదను. ఇది ఏ పరతత్వము నాకు.
భాగీరథి గంగా నది పోయే చోట ప్రతి ఒక్కరూ ఒక్కొక్క చోట లోయలో పోతా ఉంటుంది నీళ్లు, ఇంకొక చోట అంతర్లీనంగా పోతా ఉంటుంది. ఈ నది అనేది రకరకాలుగా వెళ్తూ ఉంటుంది అన్నట్టు. కానీ ఆ నీళ్ళని తెచ్చుకోవాలనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే కనుక, కొన్ని చోట్లలో నది పోతున్న చోట నది అప్రోచబుల్గా లేనప్పుడు వాళ్ళ సొంత బావులు తవ్వుకుంటారు అన్నట్టు. సొంత బావులు తవ్వుకునేసి ఆ నీళ్లు ఈ బావిలో వాళ్ళకి వస్తుంది అన్నట్టు. ఆవల భాగీరథి తరి బావుల, అక్కడ పారుతున్నటువంటి భాగీరథి తీరంలో ఉండేటువంటి నీళ్లు నువ్వు ఎక్కడ ఉండేటటువంటి గోలోకంలో నువ్వు ఉండేటటువంటి భగవంతుడివి, దేవదేవుడివి. భాగీరథ తీరం ఇక్కడ చిన్న బావి తవ్వుకున్న వాడికి, చిన్న బావి తవ్వుకుంటే వాడికి కొంచెం నీరే వస్తుంది. కొంతమంది చేతులు తీస్తారు, ఒక దోసిడి నీళ్ళు వస్తాయి. ఒక పెద్ద బావి తీస్తే ఒక ఊరికి కావాల్సినంత నీళ్ళు వస్తుంది. ఒక పెద్ద చెరువు తీస్తే 10 గ్రామాలు కావాల్సినటువంటి నీళ్ళు వస్తాయి. ఏ తామాం ప్రవర్జంతే తాం సదే భజామ్యహం, ఎంత మాత్రం ఎవ్వరు తలచినా అంత మాత్రమే నీవు. అంటే ఇక్కడ రెండు విధాలుగా ఉంది, వాడు చిన్న గుంట తీసుకున్న వాళ్ళకి దోసిడి నీరు, చెరువు తీసుకున్న వాళ్ళకి 10 గ్రాములు కావాల్సినంత నీళ్ళు ఏ విధంగా వస్తాయో అది నువ్వు ఎక్కడ ఉండేవాడివి, ఎక్కడో సుదూరంగా ఉండేవాడివి, గోలోకంలో వైకుంఠంలో ఉండేవాడివి. ఇక్కడ వాడు చిన్న బావి తీసుకున్నప్పటికీ కూడా వాడికి నీవు అప్రోచబుల్గా ఉన్నావు, వారు నిన్ను పొందగలిగేటట్లు ఉన్నారు. జస్ట్ నువ్వు చేయాల్సింది ఏమనంటే కొంచెం మనం విశ్వాసం పెట్టవలసి ఉంటుంది అన్నట్టు. ఈ వలనే నే శరణని అనదను. ఎవరైతే శరణాగతి పొందుతారో వాళ్ళకి ఇదంతా సుసాధ్యమవుతుంది. దీనికే నేను శరణాగతి పొందుతున్నాను, ఇదే పరతత్వం నాకు, ఇదే నాకు అల్టిమేట్ ట్రూత్. నువ్వు భగవంతుడు 33 కోట్ల దేవతలుగా దేవతలు ఇండియాలో ఉండి అందరినీ పరిపాలిస్తుండొచ్చు, ఎందుకు ఇంతమంది కన్ఫ్యూషన్, జీసస్ ఒక్కడున్నాడు చాలు కదా అని చెప్పేసి వెస్టర్నర్స్ అనుకుంటారు. ఏదైనా ఉంటే ఒకటే ఉండాలి, ఇది కన్ఫ్యూజన్గా 33 కోట్లు ఉంటే ఎవరిని పూజించాలో కన్ఫ్యూజన్ అని చెప్పేసి. అన్నమాచార్యకి కన్ఫ్యూజన్ లేదు, నువ్వు ఎన్ని రూపాలు కానీ నువ్వు అవతరించు, నాకు తెలిసిన పరతత్వం ఒకటే, అది వచ్చేసి నీవే ఇన్ని రూపాల్లో నువ్వు అందరికీ దర్శనమిస్తున్నావు వాళ్ళ వాళ్ళ కోరికలకు అనుగుణంగా. అంతేకాని ఇక్కడ అనంత అనేక రూపాల్లో దేవతలు ఉన్నారని చెప్పేసి మనము భ్రమపడడానికి వీల్లేదు అని అన్నమాచార్యులు వివరిస్తున్నారన్నట్టు. ఇదే పరతత్వం, ఇదే సుప్రీం ట్రూత్ అని చెప్పేసి మనకు నిర్ధారిస్తున్నాడు అన్నట్టు. ఇదే కంక్లూషన్కి ఇప్పుడు రాజులు వచ్చారు. ఈ జరాసంధన చేత, మగధ రాజ్యంలో జరాసంధన చేత బంధింపబడినటువంటి 20,000 మంది రాజులందరూ ఈ కంక్లూషన్కి వచ్చారు. ఇప్పుడు అంతవరకు వచ్చేసి ఇంతకుముందు శ్లోకాలు చెప్పినట్టు మేము సపరేటిస్ట్ మెంటాలిటీ మాకుంటుండే, మేము వచ్చేసి నీకు స్వతంత్రంగా కూడా మేము జరాసంధంతో పోరాడి జయించగలమని చెప్పేసి, మీ శరణాగతి పొందకున్నప్పటికీ కూడా మేము జయించగలమని చెప్పేసి మేము అనుకునింటిమి, కానీ అదంతా దుస్సాధ్యము, అది సాధ్యం కాదని చెప్పేసి ఇప్పుడు తెలిసిపోయింది. కాబట్టి భగవంతుడా, ఇప్పుడు మేము మీకు శరణాగతి పొందుతున్నాను, కాబట్టి మమ్మల్ని రక్షించవలసిందిగా కోరుచున్నాము. రాజుల మనోభావం శ్రీల ప్రభుపాదులు ఇట్లా వ్యక్తపరచిరి. ఓ దేవ, ఇదివరకే నీవు జరాసంధనతో వరుసగా 18 సార్లు యుద్ధం చేసేటివి, వాటిలో నీవు వాణి అసాధారణ బలమును అతిశయించి 17 మార్లు వాణిని పరాజితం చేసేటివి, కానీ 18వ యుద్ధంలో నీవు మానవులే వర్తించి ఆ విధంగా పరాజితుడు అయినట్లు కనబడేటివి. హే ప్రభు, ఆ సమయంలో జరాసంధుడు నిన్ను ఓడించలేడని మేము ఎరుగుదము. ఏలైనా నీ బలము, శక్తి, సంపదలు, అధికారము అనంతమైనవి, నీ సమానులు గాని అదుకులు గాని లేరు. 18వ యుద్ధంలో జరాసంధనతో ఓటమి నీ మానవ వ్యవహార ప్రదర్శనమే గాని అన్యము కాదు. దురదృష్టవశాత్తుగా మూర్ఖ జరాసంధుడు నీ యుక్తులను ఎరుగుకున్నాడు. అప్పటి నుండి వాడు తన లౌకిక పరువు ప్రతిష్టల పట్ల మిగులు గర్వితుడైనాడు. భక్తులుగా మేము నీకు ఆధీనులమై ఇంటిమని చక్కగా ఎరిగిన వాడై వాడు మమ్మల్ని బంధించి చెరసాలలో పెట్టినాడు. సో ఇక్కడ జరాసంధుని శరణాగతి చూడొచ్చు, కాకపోతే ఇన్ డిఫరెంట్ ఫామ్. కృష్ణుడు మథురకు వచ్చేసి కంసును సంహరించేస్తాడు అన్నట్టు. కంసును సంహరించేసి దేవకి వసుదేవుని చెరసాల నుంచి విడిపించాడు. ఆ తర్వాత కంసుని భార్యలు విధవలు అయిపోయినారు. కంసుడు ఎప్పుడైతే చనిపోతాడని కంసుని యొక్క తమ్ముళ్ళు 8 మంది ఉన్నారు, వాళ్ళందరూ వచ్చేసి కృష్ణుడు బలరామ కృష్ణుడి పైన ఇద్దరి పైన వచ్చేసి వాళ్ళిద్దరిని చంపాలని చెప్పేసి వస్తారు. వాళ్ళని పురుగుల్లాగా నలిపేసి వాళ్ళని కూడా సంహరించేస్తారు. 8 మందిని ఈ కంసుడు ఇద్దరు భార్యలు, ఈ 8 మంది యొక్క భార్యలు, మొత్తం అంత 10 మంది కలిసి విపరీతంగా ఏడుస్తున్నారు అన్నట్టు. అయ్యో నీవు వెళ్ళిపోయినావు, నువ్వు చనిపోయినావు, వీళ్ళు నిన్ను చంపేసి రాజ్యాన్ని నాథుడు లేకోకుండా చేస్తున్నారు, మమ్మల్ని కూడా దిక్కులేని వాళ్ళగా చేసేస్తున్నారు అని చెప్పేసి బాధపడతారు. ఆ తర్వాత మళ్ళీ రాణులు వాళ్ళే చెప్తారు, మీరు ఇంతకుముందు ఎంతో మందిని నిరపరాధులందరినీ మీరు హింసించినారు, కాబట్టి మీకు ఇటువంటి గతి పట్టింది ఇప్పటికి అని చెప్పేసి మళ్ళీ వాళ్ళకి వాళ్ళే సాంతనపరచుకుంటారు అన్నట్టు. ఆ తర్వాత ఈ అస్థి ప్రాప్తి కంసుని భార్యలు ఇద్దరు వచ్చేసి జరాసంధన్ కుమార్తెలు అన్నట్టు జరాసంధన్ దగ్గరికి వెళ్ళేసి చెప్పుకుంటారు, ఇట్లా కృష్ణుడు వచ్చేసి కంసును సంహరించి మమ్మల్ని విధవలు చేశాడు, మమ్మ మాకు దిక్కులేని వాళ్ళగా చేశాడు, అనాథలుగా చేశాడంటే అప్పుడు జరాసంధుడు వచ్చేసి ప్రతిజ్ఞ తీసుకుంటాడు, వాళ్ళకి వాగ్దానం ఇస్తాడు, నేను ఈ భూమి మీద యాదవ వంశాన్ని లేకుండా నేను నశింపజేస్తాను, మొత్తం అంత యాదవులందరిని సంహరిస్తాను కృష్ణుడు బలరాములతో కలిపి అని చెప్పేసి ఇద్దరు కూతుర్లకు ప్రామిస్ చేస్తాడు అన్నట్టు. చేసిన తర్వాత 23 అక్షహిణులతో మథురపైకి దండెత్తుతాడు, మథురపైకి దండెత్తుతాడు. ఆ తర్వాత కృష్ణుడికి మెసేజ్ వస్తుంది అన్నట్టు. కృష్ణుడికి మెసేజ్ వచ్చిన తర్వాత ఇక్కడ ఇతను ఇంక యుద్ధంతో అతను ఆపాలి అని చెప్పేసి అనుకుంటాడు. ఆ యుద్ధ సంకల్పం చేతనే 2 దివ్యమైన రథాలు దిగుతాయి అన్నట్టు. ఆకాశం నుంచి 2 దివ్యమైన రథాలు వస్తాయి, అక్కడ ఈ కృష్ణుడికి ఒకటి బలరాముడికి ఒకటి, దానిపైన వాళ్ళని అధిరోహించి ఈ మొత్తం ఈ 23 అక్షహిణులందరినీ వచ్చిన జరాసంధాన్ని సైన్యాన్ని అంతా సంహరించేసి ఒక ప్రవాహాన్ని రక్త ప్రవాహాన్ని సృష్టిస్తారన్నట్టు. అట్లా తర్వాత భగవంతుడు ఆలోచిస్తాడు, మొత్తం అంతా ఛిద్రం అయిపోయింది అన్నట్టు. మొత్తం 23 అక్షహిణులు, 23 అక్షహిణులు అంటే ఒక్కొక్క అక్షహిణులో 21,000 ఇంకా సమ్ చేంజ్ ఉంది, అంతమంది గజాలు ఏనుగులు ఉంటాయి, 21,000 చిల్లర రథాలు రథం పైన సారథ్యం చేసేవాళ్ళు యుద్ధం చేసేవాళ్ళు ఉంటారు, 63,000 గుర్రం పైన యుద్ధం చేసేవాళ్ళు ఉంటారు, 1,09,000 ఈ పదాతి దళం అంటే భూమిపైన నడిచి యుద్ధం చేసేవాళ్ళు ఉంటారు. అశ్వ రథ గజ పదాతి దళాలు 4 రకాలు, ఇవి 4 కలిపితే ఒక అక్షోహిణి. అటువంటివి 23ని వేసుకుని వచ్చాడు అన్నట్టు. అంటే దాదాపుగా ఒక సౌత్ ఇండియా జనాలు అంతా అనుకోవచ్చు. అంతమందిని యుద్ధం చేస్తే మొత్తం కృష్ణుడు బలరాముడు ఇద్దరు జస్ట్ బాణాలను సంధించి వాళ్ళపైన ఒక తుఫాను ఒక సునామీ బాణాల సునామీని కురిపించి వాళ్ళందరినీ సంహరించేస్తాడు, రక్తం ప్రవాహిస్తుంది అన్నట్టు. అక్కడ ఒక్కడే ఒకడు మిగిలింటాడు జరాసంధుడు, చుట్టూ సౌత్ ఇండియాకంతా ఒక్కడే ఒక పురుషుడు మిగిలింటాడు అనుకోండి. అంత పెద్ద రక్తము మృతదేహాల మధ్యలో రక్తసిక్తమై జరాసంధుడు ఒకడే మిగిలింటాడు. అతన్ని చంపాలా వద్దా అని ఇతను ఆలోచిస్తున్నాడు కృష్ణుడు. బలరాముడు చంపాలనుకుంటాడు, కృష్ణుడు వచ్చేసి అతను వదిలేసేది మంచిది, ఎందుకంటే ఇట్లాంటి వాళ్ళని ఇంకా తీసుకొని వస్తాడు, ఈ మనం వచ్చిన అవతారం ఏమి పరిత్రాణాయ సాధన వినాశాయ దుష్కృతం, ఈ దుష్కృతులు అందరూ నశింపజేస్తాను కాబట్టి లెటింగ్ బ్రింగ్ ఇంకా తీసుకొని రాని అందరినీ అని చెప్పేసి అతను వదిలేస్తారు అన్నట్టు. సో ఆ విధంగా 17 మొత్తం విపరీతమైన అక్షోహిణిని తీసుకొని రావడము, కృష్ణుడు బలరాముడు జరాసంధుని తప్ప మొత్తం సైన్యాన్ని అంతా సంహరించడం, ఒక్కడే ఇంటికి తిరిగేసి వెళ్తాడు అన్నట్టు. అట్లా 17 చేస్తాడు. చివరికి ఇతని కోరిక ఎంత ఇంటెన్స్ గా ఉందంటే కృష్ణుని ఎట్లయినా సంహరించాలని చెప్పేసి ఉంది, కానీ ఏం చేయలేకున్నాడు. ఇతని స్ట్రాంగ్ డిజైర్ తెలుసుకునేసి చివరిసారిగా ఒకసారి ఇతనికి విజయం ఇస్తామని చెప్పేసి భగవంతుడు అనుకుంటాడు. అప్పుడు ఈ కాలనేమి యొక్క సహాయంతో యుద్ధానికి వస్తాడు అన్నట్టు. కాలనేమి కూడా విపరీతమైన సైన్యం తీసుకొని వస్తాడు. అప్పుడు ఈ విపరీతమైన సైన్యం ఇతను తీసుకొని వస్తున్నాడు, మళ్ళీ జరాసంధుడు వస్తున్నాడు, కాలనేమి వస్తున్నాడు, మథుర రాజ్యానికి ఆపద వస్తుంది, మథుర జనాలకు ఇబ్బంది అవుతుందని చెప్పేసి తెలుసుకుని మొత్తం ఈ మథుర పట్టణాన్ని రాత్రి ద్వారకకి షిఫ్ట్ చేస్తాడు అన్నట్టు. ద్వారకలో సముద్రం లోపల ఒక మంచి దివ్యమైన పట్టణాన్ని నిర్మించి అక్కడికి షిఫ్ట్ చేస్తాడు. కృష్ణుడు ఒక్కడే ఉంటాడు, బలరాముడు కూడా ఉండడు అన్నట్టు. సో మొత్తం యావత్ రాజ్యం అంతా వస్తుంది, సైన్యం అంతా వస్తుంది, కృష్ణుడు ఒక్కడే ఉంటాడన్నట్టు. నేను నీతో ఈసారి నేను యుద్ధం చేయలేనని చెప్పేసి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోతే ఈ కాలనేమి వచ్చేసి ఈ నిరాయుధుడిగా ఉంటాడు, సారీ కృష్ణుడు వచ్చేసి నిరాయుధుడిగా నేను యుద్ధం చేయనని చెప్పేసి అస్త్రాలు ఏమి తీసుకోలేదు. సో యుద్ధ నీతి ఏమంటే ఆపోజిట్ వ్యక్తి కత్తితో ఉంటే కత్తితో యుద్ధం చేయాలి, గదతో ఉంటే గదతో యుద్ధం చేయాలి. సో కృష్ణుడు నిరాయుధుడిగా ఉన్నాడు కాబట్టి ఇప్పుడు మళ్ళా యుద్ధానికి కుస్తీ పోటీకి యుద్ధం చేసి ఆ విధంగానే సంహరించాలి. సో కాబట్టి ఇతను కూడా రథం దిగేసి ఒట్టి చేతులతో వస్తాడు అన్నట్టు కృష్ణుడిని సంహరించాలని చెప్పేసి కాలనేమి. ఆ విధంగా ఇతను కృష్ణుడు అట్లా నడుచుకుంటూ వెళ్తాడు, కాలనేమి అతన్ని వెంబడిస్తుంటాడు. కృష్ణుడు నడుస్తుంటాడు, కాలన్నేమి విపరీతంగా పరుగులు పెడుతున్నాడు. జస్ట్ ఎంత డిఫరెన్స్ ఉందంటే ఒక మూర లేకపోతే ఒక బార, అంతనే డిఫరెన్స్ ఉంది. ఇతను పట్టుకోలేకున్నాడు. కృష్ణుడు నిదానంగా నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఇతడు ప్రయాసపడి పరుగులు పెడుతున్నాడు, కానీ కృష్ణుని పట్టుకోలేకున్నాడు. అట్లా కృష్ణుడికి రణచోర్ అని చెప్పేసి పేరు వచ్చింది. ఆ తర్వాత ఆ విషయాన్ని ఇక్కడ రాజులు వివరిస్తున్నారన్నట్టు. నువ్వు 17 సార్లు నువ్వు రాజు వీళ్ళని జరాసంధని సంహరించావు, జరాసంధని రాజ సైన్యాన్ని. అతనికి జరాసంధను సంహరించగలవాడివి నీ ఒక్కడివే, కానీ ఇంకెవరు సంహరించలేరు, కాబట్టి నీకు మేము శరణాగతి పొందుతున్నాము, మమ్మల్ని రక్షించు అని చెప్పేసి ఇక్కడ రాజులందరూ కృష్ణుని ప్రార్థిస్తున్నారన్నట్టు. సో ఇక్కడ ఏ తామం ప్రపద్యంతే తాం సదైవ విజాహం అన్నది జరాసంధన విషయంలో ఎట్లా నడుస్తుందంటే, ఇతనికి కోరిక ఉంది కృష్ణుని ఎట్లయినా జయించాలి అని చెప్పేసి. అటువంటి జరాసంధను కూడా ఒకసారి విజయాన్ని ఇచ్చినాడు. అంతటి కరుణాపూర్ణుడు గోవిందుడు అన్నట్టు. సో కాకపోతే ఇక్కడ ఏమి కోరిక కోరుకోవాలనేది అది ఇండివిజువల్ జీవునికే అది ఇవ్వబడింది. ఇంతకుముందు ఈ రాజులు కూడా వాళ్ళు కూడా శరణాగతి పొందకుండా వీళ్ళు సొంత ప్రయత్నంతో జరాసంధుని తిప్పికొట్టాలని ప్రయత్నించారు. ఆ తర్వాత జరాసంధుడు వీళ్ళని కైవసం చేసుకునేసి వాళ్ళందరినీ చెరసాల్లో బంధించారు అన్నట్టు. సో ఇప్పుడు వీళ్ళు రియలైజ్ అయినారు, మేము మా సొంత శక్తితో మేము జరాసంధుని ఎదుర్కొనలేము, కాబట్టి నీవే మాకు దిక్కు అని చెప్పేసి వీళ్ళు శరణాగతి పొందారన్నట్టు. వాళ్ళకి తర్వాత భగవంతుడు వచ్చేసి వాళ్ళని విడిపిస్తాడు. నెక్స్ట్ వచ్చేసినటువంటి నారదుడు వచ్చేసి మళ్ళీ ఈ ధర్మరాజు యుధిష్ఠిరుడు వచ్చేసి రాజసు యజ్ఞం చేయాలి అని చెప్పేసి ఇతని కోరికను తీసుకొని వస్తున్నాడు, ధర్మరాజు యొక్క కోరికను. సో దానికి భగవంతుడు ఇమ్మీడియట్ గా ఫస్ట్ అటెండ్ అయ్యేది ధర్మరాజు యొక్క కోరికను తీరుస్తూ రాజసు యజ్ఞాన్ని ఫస్ట్ ధర్మరాజు యొక్క కోరికను తీరుస్తున్నాడు. ఆ తర్వాత రాజుల యొక్క కోరికను తీరుస్తున్నాడు. ఫస్ట్ వచ్చిన కంప్లైంట్ ఏది? రాజుల యొక్క కంప్లైంట్ వచ్చింది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ధర్మరాజు యొక్క రిక్వెస్ట్ వచ్చింది. కానీ భగవంతుడు తీరుస్తున్నది ఫస్ట్ ధర్మరాజు యొక్క కోరికను తీర్చి ఆ తర్వాత రాజుల కోరికను తీరుస్తున్నాడు, రాజులను రక్షించడానికి. ఏ యథామా ప్రపద్యంతే తాం సదైవ విజాన. ఫస్ట్ ఎవరి యొక్క శరణాగతి, ఎవరు ఎంత పెద్ద బావి తీసుకుంటే అంత ఫలితం అన్నట్టుగా, ఎవరు ఎంత శరణాగతి పొందితే భగవంతుడు వారికి త్వరగా అనుగ్రహిస్తాడు అన్నట్టుగా, ధర్మరాజు యొక్క శరణాగతి ఇది అన్టైంటెడ్, అంటే ఎటువంటి అకలంకితమైనది, కల్మషం లేనటువంటిది. కాబట్టి ధర్మరాజు యొక్క రిక్వెస్ట్ మొదట తీర్చి ఆ ధర్మరాజు పాండవుల ద్వారానే మళ్ళీ జరాసంధను సంహరించి ఈ యొక్క 20,000 మంది రాజులని వాళ్ళని రక్షించడం జరుగుతుందన్నట్టు. సో ఇక్కడ చివరిగా మనం తెలుసుకోగలిగింది ఏమంటే, భగవంతుడికి మనం శరణాగతి పొందడం ద్వారా మనము భగవంతుని చేత రక్షింపబడతామని. కలియుగంలో మనం భగవంతునికి శరణాగతి పొందే విధానం కృష్ణుడు చెప్పింది ఒకటి, అది నామ సంకీర్తనం అన్నట్టు. భగవంతుని నామస్మరణ చేయడం ద్వారా మన యొక్క శరణాగతిని ఈజీగా భగవంతుడు అర్థం చేసుకోనగలడు. ఇంకా నామమృతంలో భగవంతుని నామస్మరణ ద్వారా ఎన్నెన్ని ఫలితాలు ఉన్నాయి, అది భగవంతుడికి ఈ నామస్మరణ భగవంతుని ఏ విధంగా మన వైపు అట్రాక్ట్ చేస్తుంది కృష్ణుడే నోటీస్ చేయగలడు. మనం టైనీ జీవులం కదా, అయినప్పటికీ కూడా మన శరణాగతిని బట్టి కృష్ణ యొక్క అటెన్షన్ మన వైపుకి ఈజీగా డైవర్ట్ కనబడుతుంది అన్నట్టు. ఇక్కడెవరో నాకు శరణాగతి పొందినాడు అని చెప్పేసి అతనికి కృష్ణుడే దానికి అట్రాక్ట్ అవుతాడు అన్నట్టు. ఆ విధమైనటువంటి శరణాగతి మనం జపం ద్వారా మనం సాధ్యపడుతుంది అన్నట్టు. సో దానికి ప్రతి ఒక్కరూ మనం భగవంతునికి భక్తితో శరణాగతితో జపం చేసి భగవంతుని యొక్క కృపను పొంది మనం ఈ జన్మలోనే మనం ముక్తి పొందేదానికి, భగవంతుని సాంగత్యాన్ని పొందేదానికి ప్రయత్నించమని కోరిక. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. శ్రీ శ్రీ రాధా గోవింద భగవానికి, శ్రీల ప్రభుపాదకి గౌర ప్రేమానందే హరి హరి బోల్.